சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓ 26 பேஜ் 19 ஸ்லோகம். ஸ்ருதி பிரமாணாபிவிநாசிதா ச ஸாம் கதம் பவிஷ்யத்யசி கார்யகாரிணீ. விஜ்ஞான மாத்ராதமலாத்விதீயதஹ தஸ்மாத் அவித்யான புனர்பவிஷ்யதி.
ஆத்ம ஜானமு கர்ம அனைவி ஒக்கட்டிகா அண்டே சமுச்சயம் சாத்தியம் காது அனி ராமுல வாரு இக்கட செத்துனாரு. ஆத்ம அஜ்ஞானானிக்கு விரோதி ஆத்ம ஜானம். எலாகைத்தே வெளுத்துருன்ன சோட சீக்கட உள்ளது, வெளுத்துரு வச்சிந்தி அண்டே சீக்கட போத்துந்து, ரெண்டு ஒக்கே சோட உண்டோ. ஆத்ம ஜானம் வஸ்தே ஆத்ம அஜானம் போத்துந்து. ஆத்ம அஜானம் போயிந்தி அண்டே ஆத்ம ஜானம் வச்சிந்தி அன் அர்த்தம். எந்துக்கனி அண்டே ஒகதானிக்கு ஒகட்டி விரோதி. ஆத்ம அஜானானிக்கு ஆத்ம ஜானானிக்கு விரோதம் உன்னது. விரோதம் அண்டே ஏமிட்டி? இது உண்டே அது உண்டது, அது உண்டே இது உண்டது. சீக்கட்டு உள்ளது அண்டே வெலுகு லேது அன் அர்த்தம். வெலுகு உள்ளது அண்டே சீக்கட்டு லேது அன் அர்த்தம். కనుక ఆత్మ జ్ఞానాన్ని వెలుగుతో పోలిస్తే ఆత్మ అజ్ఞానం అనే చీకటి లేదు అని మనకు తెలుస్తుంది. ఆత్మ అజ్ఞానం ఉన్నదనుకోండి, ఆత్మ అజ్ఞానం అనే అంధకారం చీకటి ఉన్నది అంటే ఆత్మ జ్ఞానం అనే వెలుగు లేదు అని అర్థం. ఇక్కడ పూర్వపక్షం ఏమంటున్నాడు అంటే కర్మ చేస్తేనే జ్ఞానం వస్తుంది, కర్మ ద్వారానే జ్ఞానం వస్తుంది అంటాడు. మీరెంత సోమవారం క్లాసుకు వెళ్ళి చదివినా కూడా కర్మ చెయ్యకుండా అంటే పూజలు యాగాలు యజ్ఞాలు హోమాలు వ్రతాలు తపాలు ఇవన్నీ చెయ్యకుండా మోక్షం రాదు అంటాడు. రాములు వారు ఏం చెప్తున్నారు? కర్మలు యాగాలు యజ్ఞాలు హోమాలు తపాలు వ్రతాలు ఇవన్నీ కూడా మనిషికి చిత్తశుద్ధినిస్తాయే కానీ అజ్ఞానాన్ని పోగొట్టలేవు. మనిషికి చిత్తశుద్ధినిస్తాయి కానీ ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టలేవు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, మన పిల్లవాడికి స్కూల్కి వెళ్తాడు, వాడికి లెక్కల జ్ఞానం రావాలంటే జప తప యాగ హోమ యజ్ఞాలు చేస్తే పోతుందా ఆ లెక్కల అజ్ఞానం? సామాన్య శాస్త్రం గాని సాంఘిక శాస్త్రం గాని ఏదో ఒక చదువు చదువుతున్నాడు స్కూల్లో, వాడికి అజ్ఞానం పోవాలంటే ఏం చెయ్యాలి అంటే, మా అబ్బాయి రోజు జపం చేస్తాడండి మా అబ్బాయికి అజ్ఞానం పోతుంది, ఫిజిక్స్ అజ్ఞానం అంటామా? రోజు యాగం చేస్తాడు యజ్ఞం చేస్తాడు లేకపోతే సంధ్యావందనం చేస్తాడు లేకపోతే రోజు గుడికి వెళ్ళొస్తాడు అని అంటలేదు కదా మనం. ఏం చెప్తాం? మన అబ్బాయి అజ్ఞానం పోవాలంటే కాలేజీకి పోవాలి, ఆ లెక్చరర్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ లెక్చరర్ ఉండి చెప్తేనే పోతుంది. గాని అది చదువుతూ ఇవి కూడా ఉంటేనే పోతుందా అజ్ఞానం? అంటే కాలేజీలో లెక్చర్ చెప్తున్నారు పాఠం, ఆయన చెప్పినంత మాత్రాన ఫిజిక్స్ అజ్ఞానం పోదు, ఇంటికి వచ్చి జపం చేస్తే గాని వాడికి ఫిజిక్స్ అజ్ఞానం పోదు అని అంటామా మనం? తన పిల్లలు ఏం చేయడం లేదు కదా అసలు. అట్లాంటివన్నీ ఎప్పుడో మర్చిపోయినారనుకోండి, అదేమి చెయ్యకుండానే వాడికి అక్కడ ఫిజిక్స్ జ్ఞానం ఇవన్నీ వస్తాయి ఆ లెక్చరర్ కనుక చెప్తే. ఇప్పుడు అది అర్థమైంది కదా ఉదాహరణ. ఈ జ్ఞానమైనా అంతే, ఆత్మ జ్ఞానమైనా కూడా భజనలు చేస్తే ఆత్మ జ్ఞానం రాదు, ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానం రాదు, అవన్నీ కర్మలు. పూర్వపక్షం అంటాడు అవన్నీ చేస్తేనే వస్తాయి అంటాడు. ఇప్పుడు మనకి వేదాంతం అర్థం కాదు కాబట్టి మన అబ్బాయిలు చదువులు ఉదాహరణ పెట్టుకోవాలి. మనం ఏ జ్ఞానమైనా జ్ఞానమే కదండి, ఫిజిక్స్ జ్ఞానమైనా జ్ఞానమే, కంప్యూటర్ జ్ఞానమైనా జ్ఞానమే, ఆత్మ జ్ఞానమైనా కూడా జ్ఞానమే. ఇప్పుడు జ్ఞానానికి ఏం చేయాలి మనం? మన క్లాస్ ఏమిటి? క్లాస్ రూమ్ ఇదే. సోమవారం సోమవారం క్లాస్కి వచ్చి కూర్చొని చదువుతూ ఉంటే ఆత్మ జ్ఞానం వస్తుంది. అంతేగాని నేను నాకు మోక్షం కావాలంటే గూడులన్నీ తిరుగుతాను, రామేశ్వరం నుంచి కాశీ దాకా నాకు మోక్షం వస్తుంది అని అంటారు జనం. ఇప్పుడు మన అబ్బాయి కూడా కాశీ నుంచి రామేశ్వరం దాకా తిరగమనండి, ఫిజిక్స్ జ్ఞానం రావచ్చు కదా. ఇది చెప్తే నవ్వుతారు, శాస్త్రం నవ్వుతుంది మనల్ని చూసి. జనం 199 మంది కాశీకి వెళితే మోక్షం వస్తుందని, రామేశ్వరానికి వెళితే మోక్షం వస్తుందని, దేవుడికి ఆరతులు ఇస్తూ ఉంటే మోక్షం వస్తుందని అని చెప్తూ ఉంటారు. ఎట్లా మన పిల్లలకి ఎలాగైతే జ్ఞానం రాదో ఇవి చేసినంత మాత్రాన, అసలు దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మన పిల్లలకి ఆ చదువు వంట పట్టడం కోసం వీళ్ళకి కొంచెం ఏకాగ్రత కావాలి, ఒక క్రమశిక్షణ కావాలి, అందుకని భక్తి గుడి ఇవన్నీ పెట్టాము. అంతేగాని ఫిజిక్స్ జ్ఞానానికే పెట్టాము, భక్తి గుడి ఇవన్నీ కూడా ప్రదక్షిణాలు కాదు కదా. ఈ విషయం మీకు తెలుసు కదా. మరి మోక్షానికి మాత్రం, మోక్షం అంటే ఆత్మ జ్ఞానమే కదండి, మోక్షానికి మాత్రం ఎట్లా వస్తుందండి? ఆలోచించరు కదా జనం. అందుకని గురువు కావాలి, క్లాసు కావాలి, చెప్తే గాని అర్థం కాదు. అందుకని రాముల వారు లక్ష్మణుడు చెప్తున్నాడు, నాయన జ్ఞానానికి ఎన్ని కర్మలు చేసినా కూడా జ్ఞానం రాదు, కర్మలు ఫలం వేరే ఉంది. యజ్ఞయాగ తపహోమాలన్నీ కూడా, వ్రతాలన్నీ కూడా, పూజల వల్ల వాటి ఫలం వేరే. ఇప్పుడు మన అబ్బాయి, నేను రోజు ప్రదక్షిణం చేసి వస్తాను, పరీక్షల ముందు నాకు 100 మార్కులు వస్తాయి అని అంటాడా? అమ్మా నేను రోజు ప్రదక్షిణం చేసి వస్తాను, 100 ప్రదక్షిణాలకు 100 మార్కులు వస్తాయి అని అంటాడా? అంటే ఏం చేస్తాం? 4 చివాట్లు పెడతాం. చివాట్లు పెడతావా లేదా? ఆయన ప్రదక్షిణం చేస్తే మార్కులు రావు, ప్రదక్షిణం చేస్తే నీకు ఏకాగ్రత వస్తుంది, మనస్సు ఏకాగ్రత వస్తుంది, మనస్సులో ఉన్నటువంటి అలజడి తగ్గిపోతుంది, అప్పుడు నీకు పాఠం బాగా అర్థమవుతుంది, అప్పుడు నీకు మంచి మార్కులు వస్తాయి పరీక్ష రాస్తే అని చెప్తామా లేదా? అదేవిధంగా మనం చేసే పూజలు, వ్రతాలు, నోములు, మంత్ర జపాలు ఇవన్నీ కూడా మనకు మనస్సుని ఏకీకృతం చేయడానికి ఉపయోగపడతాయే కాని జ్ఞానానికి, ఆత్మజ్ఞానమైనటువంటి మోక్షానికి ఉపయోగపడవు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం అన్నమాట అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏముందిలే వేదాంతం క్లాసులో, అక్కడే ఉందిలే అని అనుకుంటారు. ఎంత కర్మ చేసినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా ఆత్మజ్ఞానం వస్తే తప్ప మనిషికి దుఃఖం పోదు. మనం అన్ని చేస్తాం గానీ ఇది మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. గుడి చుట్టూ తిరగడం, ప్రదర్శన చేయడం తేలికండి, క్లాసులో కూర్చొని పాఠం అర్థం చేసుకోవడం కష్టం కదా. ఇది అంతే, పిల్లవాడు గుడి చుట్టూ తిరగమంటే ప్రదర్శన చేస్తాడు గాని ఫిజిక్స్ మాస్టర్ చెప్పి ఫిజిక్స్ పాఠం వినాలంటే ఎంత కష్టం చూడండి. వాడికి అర్థం అవుతుంది అంత తేలిగ్గా, ప్రదక్షిణం చేసినంత తేలిక కాదు కదా. అది వేదాంతం క్లాసు కూడా అంతే, వేదాంతం క్లాసు కూడా అంతే కష్టం. కష్టం అని చెప్పి చదవకుండా ఉంటామా? ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చదవాలి. అమ్మ పరీక్ష అర్థం కావటం లేదు నాకు, నేను పోను క్లాస్ కంటే, పిల్లవాడికి ఏం చెప్తాం, ట్యూషన్ పెడతాం. ఆ క్లాస్కి స్కూల్ టైంకి ముందే 1 గంట పోయి కూర్చొని చదువురా, ఆ స్పెషల్ టీచర్ని అడిగి స్పెషల్ క్లాస్ పెట్టండి మా వాడికి అంటారే గాని గుడి దగ్గరికి తీసుకెళ్ళి 4 ప్రదక్షిణాలు ఎక్కువ చేయరా అంటామా? స్కూల్ అయిన తర్వాత కూడా మళ్ళీ కోచింగ్ అలా పెడతామే కానీ వాడికి కాసేపు జపం చేయరా నాయన, రేపు మంచి మార్కులు వస్తాయని చెప్పం మనం. ఇన్ని విషయంలో, చిన్న విషయంలో మనం ఎంత మెలకువతో ఉంటున్నాము. ఆత్మజ్ఞానం కూడా అంతే అంటుంది శాస్త్రం. చెప్పినా అర్థం కాదు, వినరు జనం. ఉదాహరణ మనసులో బాగా పెట్టుకోవాలి, పెట్టుకున్నప్పుడే ఇది అర్థం అవుతుంది. అందుకని రాముల వారు ఏమంటున్నారు చూడండి, శృతి ప్రమాణ అభివినాశిత సాన సా అవిద్య, అంటే ఆ అజ్ఞానము, ఆ ఆత్మ అజ్ఞానం ఎలా పోతుంది? అభివినాశిత అంటే అది నాశనం అవుతుంది, పోతుంది. ఎలా పోతుంది? శృతి ప్రమాణ అంటే శృతి విచారం చేయడం వల్ల, అంటే శృతి ప్రమాణ వల్ల వచ్చిన జ్ఞానం. ఇక్కడ శృతి ప్రమాణం అంటే భగవద్గీత ఉపనిషత్తులు చదవడం. మీ అబ్బాయికి ఫిజిక్స్ పుస్తకం కొనియకుండా, పుస్తకమే లేకుండా ఫిజిక్స్ జ్ఞానం వస్తుందండి మీకు ఇవాళ బాగా? మన అర్థం కావాలంటే ఇలా చెప్తే కానీ అర్థం కాదు. మన అబ్బాయికి ఫిజిక్స్ పుస్తకమే కొనియకుండా, ఎందుకురా డబ్బులు ఖర్చు వద్దులే అని అంటారా? ఎంత ఖర్చైనా సరే ఆ పుస్తకం కొని తీరాలి. ఫలానా ఆథర్ రాసింది ఫలానా పుస్తకం, ఇక్కడ దొరకకపోతే మరి ఎక్కడి నుంచైనా తెప్పించైనా ఇవ్వాలి వాడు పాస్ కావాలంటే, అవునా? అందుకనే అదే విధంగా ఇక్కడ శృతి ప్రమాణ అన్నారు. ఈ అజ్ఞానం పోవాలంటే నేనేవేవో పుస్తకాలు చదువుతాను, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, నేను అవి చదివితే నాకు అజ్ఞానం పోతుంది అనకూడదు. ఆత్మ అజ్ఞానం పోవడానికని కొన్ని పుస్తకాలు ఉంటాయి. నాకు ఇష్టమైన పుస్తకం నేను చదువుతాను ఫిజిక్స్ అజ్ఞానానికి అంటారా ఏమిటి? అమ్మా నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చదువుతాలే ఇంట్లో అని అంటావా? అనం కదా. ఆ అజ్ఞానం పోవాలంటే ఆ అజ్ఞానానికి పోగొట్టడానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆ పుస్తకమే కొంటాం. కానీ మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయండి, ఫిజిక్స్ పుస్తకం మాత్రం ఎందుకని అంటారా? మరి ఫిజిక్స్ అజ్ఞానం పోవాలంటే ఫిజిక్స్ పుస్తకమే కావాలి, అది లేకపోతే ఎన్ని పుస్తకాలు ఉన్నా వృధా అంతే కదా. అదేవిధంగా ఆత్మ అజ్ఞానం పోవడానికి మా ఇంట్లో సుప్రభాతం ఉందండి, తిరుపతి దేవస్థానం వాళ్ళ పుస్తకం బాలాజీ సుప్రభాతం ఉంది, అది చదువుతాం రోజు ఆత్మ అజ్ఞానం పోవడానికి అంటే. అలాగే రకరకాల పుస్తకాలు ఉంటాయి ఇళ్లలో దేవునికి సంబంధించిన పుస్తకాలు, అవి చదివితే అజ్ఞానం పోతుందా అంటే. అందుకే మీ పిల్లల్ని చూసినప్పుడల్లా మీరు కూడా ఒక స్టూడెంట్ అని గుర్తు పెట్టుకోండి ఇంట్లో. మీ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకం తీసుకొని ఏ క్లాసుకి ఏ టీచర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఆ అజ్ఞానం పోవడానికి ఆ సబ్జెక్ట్ ఆ టీచర్ ఆ క్లాస్కి వెళ్ళాలి. ఇప్పుడు మన ఆత్మ అజ్ఞానం పోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ పుస్తకం ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎవరు చెప్పరండి ఈ సంగతి అసలు. ఇది తెలియకుండా మన వాటికి మనం బొంగరంలాగా తిరుగుతూ ఉంటాం. దేనికి? సుఖం కోసం, ఆనందం కోసం. దొరుకుతుందా? దొరకదు. అందుకే చాలా మంది వారి సమయాన్ని వృధా చేసుకుంటారు. రాముల వారు ఏమంటున్నారు? శృతి ప్రమాణం అన్నారు. శాస్త్రం చదవడం వల్ల వచ్చే అంటే ఆత్మజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి ఏ గ్రంథమైతే ఉందో ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథం చెప్పగలిగినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి చదివితేనే ఆత్మజ్ఞానం, అజ్ఞానం పోతుంది. ఆత్మ అజ్ఞానం పోకపోతే ఏమిటండి అన్నాడు. పోకపోతే నువ్వు దుఃఖపడుతూ ఉంటావు, దిగులు చింత బాధ పడుతూ ఉంటావు. ఆత్మ అజ్ఞానం పోతే దిగులు చింత ఉండదు. మనకి దీనికి ఇది అని మెడిసిన్ తెలియాలి కదా. డాక్టర్ గారు ఒక జబ్బు అయితే వేరే మందు ఇస్తూ ఉంటే నేను రోగం ఎట్లా పోతుంది? ఫలానా రోగానికి ఫలానా మందు ఇవ్వాలి కదండి, ఏదో ఒక మందులు వేసుకో అంటే పోతుందా ఏమిటి? ఇప్పుడు మనకు భవరోగం, భవరోగం అంటే ఏమిటి? వ్యాధి జర మరణాల భయంతో కూడినటువంటి ఒక దుఃఖం, దిగులు చింత ఆందోళన మన రోగం, ఇది భవరోగం. ఈ భవరోగానికి గురువు అనే వైద్యుడు ఏం మందు ఇవ్వాలి? దానికి తగిన డోసు, దానికి తగిన మందు ఇస్తేనే కానీ పోదు. ఏదో ఒక మందులే వేసుకో అంటే రోగం పోతుందా? పోదు కదా. స్కూలు విద్యార్థి ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు డాక్టర్ మందు ఎగ్జాంపుల్. ఇది కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకు ఈ పుస్తకమే చదవాలి? ఎందుకు స్వామిని వారు ఈ పుస్తకాలే చెప్తారు సెలక్షన్ గా? మనకి ఇష్టమైన పుస్తకం చెప్పచ్చు కదా, మనకి ఏదో చదవాలనిపిస్తే చెప్పచ్చు కదా. అంటే ఈ క్లాసు ఈ పుస్తకం ప్రత్యేకంగా సిలబస్ అనమాట, ఇది ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఏమిటి అంటే ప్రకరణ గ్రంథాలు, ఆ భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మసూత్ర ఇవి చదివితేనే, అవి చెప్తే గురువు చెప్తేనే మనకు ఆత్మ అజ్ఞానం పోతుంది. అప్పుడే మన బుద్ధిలో కొంచెం జ్ఞానం వస్తుంది. కొంచెం జ్ఞానం వస్తేనే దిగులు పోతుంది, చింత పోతుంది. అసలు సోమవారం క్లాస్ ఎందుకనే సంగతి తెలియడానికి ఇంత విషయం తెలుసుకోవాలి. ఆ దానికోసం ఒక్క మాట చెప్తున్నారు రాముల వారు, శృతి ప్రమాణ. శృతి ప్రమాణం అంటే శృతి ప్రమాణం వల్ల, ప్రమాణం అనేది ఏమిటంటే జ్ఞానాన్ని ఇచ్చేది ప్రమాణం. ప్రమా జనకం ప్రమాణం అన్నాను. ప్రమా అంటే జ్ఞానం, ప్రమాణం అంటే ఆ ప్రమ జ్ఞానాన్ని ఇచ్చేది ప్రమాణం. రామగీత ఇది ప్రమాణం. ఎటువంటి ప్రమాణం? శృతి అంటే వేదాలు ఉపనిషత్తుల మీద ఆధారపడినటువంటిది ఇది ఈ గ్రంథం. అంటే వేదాలలో మనకు ఆత్మజ్ఞానానికి ఏం చెప్పబడిందో దాన్ని గురించి మాట్లాడేది రామగీత. అది చెప్తున్నారు రాముల వారు. ఈ విషయం పేపర్లో వెయ్యరా అంటే రామాయణం అని రాస్తాడు అక్కడ. రామాయణం అనే కాలంలో రామగీత తీసుకెళ్లి పెడతాను, ఏం చేయమంటారు చెప్పండి? రామగీతకి రామాయణానికి డిఫరెన్స్ తెలియదు కదా, అందుకని రామాయణం కాలంలో వేస్తాడు ఈ రామగీత. రామాయణం వేరు, రామగీత వేరు. అర్థమైందా? ఇప్పుడు రామాయణం అది ధర్మశాస్త్రం, ఇది ఆత్మవిద్య. అందుకని ఆ హిందూ పేపర్ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఒక 10 క్లాసులో కూర్చోబెడితే గానీ అసలు రామగీత అంటే ఏమిటి, రామాయణం అంటే ఏమిటి, రామ రామ ఉంది కాబట్టి రామాయణంలో వేసేస్తాడు. అర్థమైందా? అందుకని వాళ్ళ క్లాస్ తీసుకోవాలి ముందు. అందుకని అష్టావక్ర గీత అని వేయకుండా అష్టావక్ర సంహిత అని వేస్తున్నాను నేను. ఓకే, అదే విధంగా ఎన్ని కష్టాలుంటాయి నాకు కూడా మీకు తెలియదు. ఇవన్నీ కష్టాలు. శృతి ప్రమాణ అభివినాశిక అంటే ఈ యొక్క శృతి ప్రమాణం అంటే ఈ యొక్క గ్రంథం చదివితేనే ఆ సా అవిద్య అజ్ఞానం ఆత్మ అజ్ఞానం అభివినాశిక అంటే పూర్తిగా పోతుంది. మళ్ళీ పోయిన తర్వాత వస్తుందా అంటారు. కథం భవిష్యత్యది కార్యకారిణీనరు, కార్యకారిణీనరు. ఇది ఎలా అర్థం చేసుకుండేది? ఇప్పుడు ప్రతి ఒక్క మాట చాలా నిగూఢమైనటువంటిది. ఈ ఒక వాక్యం మీకు అర్థం కావాలంటే నేను ఉదాహరణకు వెళ్ళాలి. ఇప్పుడు మంద చీకట్లో తాడు మీద పామును చూశాము. ఒకడు పాము చూస్తున్నాడు, ఒకళ్ళేమో అది మాలలాగా ఉంది, ఇది చీకటిగా ఉంటే ఇది పాములాగే కనపడుతుంది ఈ పూలమాల. అలా మంద చీకట్లో తాడుని పాములాగాను మాలలాగాను లేకపోతే కర్రలాగాను రకరకాలుగా చూస్తున్నాడు. చూడండి, అనేక విధాలుగా చూస్తున్నాడు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా చూస్తున్నాడు దాన్ని. ఒకే వ్యక్తికి అనేక విధాలుగా కూడా కనపడచ్చు. ఒకసారి ఏమనుకున్నాడు మాల అనుకున్నాడు, మరొకసారి ఏమనుకున్నాడు నీటి దారి అనుకున్నాడు పామును చూసి, మరొకసారి ఏమనుకున్నాడు కాదు కాదు మాల కాదు నీటి దార కాదు ఇది పామే అనుకున్నాడు. పాము అనుకుని చెప్పి అరుస్తున్నాడు భయపడి. ఎవరు వచ్చి తక్కువ లైట్ వేశారు, టార్చ్ లైట్. ఎవరు అరుస్తున్నారు పాపం చీకట్లో, ఏదో చూసి భయపడ్డాడు అని చెప్పి మన ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి టార్చ్ లైట్ తీసుకుని వచ్చాడు. టార్చ్ లైట్ తీసుకుని రాగానే టార్చ్ వేయంగానే అక్కడ ఏ ఉన్నది, పాము ఉన్నదా మాల ఉన్నదా నీటి దారున్నదా, తాడు ఉన్నది. తాడుని చూసిన తర్వాత మళ్ళీ పాము అనే భయం పుడుతుందా? ఇది తాడే, ఇక్కడ ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ పామని బుద్ధి వస్తుందా? అక్కడ రాదు కదా. పామని బుద్ధి రాకంటే అక్కడ తాడు తెలియనప్పుడు అనేకం కనపడినాయి, రకరకాలుగా చూశాను దాన్ని. మన ఇంట్లో బాత్రూమ్ లో హీటర్కి ట్యూబ్ ఉంటుంది చూసారా, కట్లపాములాగా ఉంటుంది, అది కట్లపాములాగా కనపడుతుంది. అది పామువా కట్లపాము? ఏ పాము అండి అది? ఏ పాము కాదు, అది ట్యూబ్. అది ట్యూబ్ అని తెలిసిన తర్వాత మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి కట్లపాము ఉంటా అన్నాం కదా. అంతకుముందు రకరకాల పాముగా కనపడింది, తెల్లపాముగా పచ్చపాముగా అన్ని రకాలుగా కనపడింది. ట్యూబ్ అని తెలిసిన తర్వాత మళ్ళీ పాము అనే బుద్ధి వస్తుందా? రాదు కదా. అది అర్థమైందా? ఇదే కూడా అంతే. నేను బ్రహ్మమును ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను భార్యగా తల్లిగా తండ్రిగా అని ఆ భ్రాంతి మళ్ళీ రాదు. నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్న తర్వాత మరలా నేను ఒక భార్యనని భర్తనని ఆ బుద్ధి ఉండదు మనిషికి. మళ్ళీ చెప్తే ఇదొక భయం, స్వామిని జ్ఞానం వచ్చిన తర్వాత నేను మా వారికి భార్యని మర్చిపోతానా, భర్తనని మర్చిపోతానా, ఇది ఒక ఏది చెప్పినా భయమే. అరకొర బుద్ధి అంటారు చూసారా, అట్లా ఏం మర్చిపోవమ్మా. ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ భార్య అనే పాత్ర రోల్ నిజం కాదు, ఇది ఒక ఆభాసం అని తెలుసుకొని పనిచేస్తాం. భార్య అనే పాత్ర, భర్త అనే పాత్ర, తల్లి తండ్రి కొడుకు ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు, భయపడకండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేదా రావద్దా అని చెప్పి భయపడకండి, అలా ఏం పోవు. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా దీని వలన అంటే భార్యగా నేను భరించే బాధలన్నీ పోతాయి. అది భార్యగా ఉంటాను కానీ భార్య అనే పాత్రలో మునిగిపోయి పట్టుకుంటూ ఉంటాను కుడితిలో పడ్డ ఎరుకలాగా, దాని వల్ల వచ్చేటటువంటి సమస్యలు దిగులు చింత అవన్నీ పోతాయి. కానీ నీ భార్యత్వం అంటే భార్య స్టేటస్ పోదు. అర్థమైందా? భయపడకండి, నేను అంతకుముందు భార్యగా పడుతున్న బాధలు పోతాయి. భార్యగా ఉంటానే కానీ బాధలు ఉండవు బాబా. ఓకే, భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా నా పాత్రని నేను పోషిస్తూ ఉంటాను. ఆ పాత్రల వల్ల వచ్చినటువంటి దిగులు చింత ఉన్నది ముందు, జ్ఞానం రావడానికి ముందు ఆ దిగులు చింత పోతుంది. కరెక్టేనా? అమ్మా, లేకపోతే మీరు క్లాస్కి రారు వచ్చేవారం. అమ్మో, క్లాసుకు పోగానే నేను భార్యగా మర్చిపోతే మా వారికి అన్నం ఎవరు పెడతారు, మా పిల్లల్ని ఎవరు చూస్తారు, తల్లిగా నేను. గురువు గారు కూడా జ్ఞానం వచ్చిన తర్వాత గురువు గురుత్వాన్ని పోషిస్తారు ఆ పాత్రని, అంతేగాని ఆ గురువు అనేటటువంటి సత్యత్వంగా తీసుకోరు. అది ఆహా ఎంత బాగుందండి స్వామి. సినిమాలో డ్రామా వేసేవాడు నచ్చనే, అంటే డ్రామాలు ఇచ్చేసి డ్రామాలు లేవు ఈ రోజుల్లో, సరే డ్రామా వేసేవాడు పాత్ర వేసేటప్పుడు నేను ఈ వేషం వేస్తున్నాను అనుకుంటూనే చక్కగా నటించగలడా లేదా చెప్పండి మీరు. నేను ఈ పాత్రని ధరించాను, ఇది నిజం కాదు అని తెలిసిన తర్వాత పాత్రను నటించగలడా లేదా చక్కగా? బాగా చేస్తాడు, లేకపోతే మర్చిపోయినాడంటే కష్టం. మేకప్ వేసుకునేటప్పుడు తెలుస్తుంది ఆహా బాగుంది ఇవాడ, మేకప్ అంతా చక్కగా కుదిరింది, డైలాగ్స్ కూడా బాగా చదువుకొని వెళ్ళాలి. మేకప్ బాగుంది కానీ డైలాగ్స్ చక్కకపోతే కష్టం కదా. చక్కగా డైలాగులు చెప్పాలి, వన్స్ మోర్ వన్స్ మోర్ అనాలి జనం. మనం డైలాగులు చెప్తుంటే అంత న్యాచురల్ గా యాక్ట్ చేయాలి, అప్పుడు వాళ్ళు చెక్కిస్తారు మనకి కదా. అదేవిధంగా మన జీవితం అనే నాటక రంగంలో మన తల్లి తండ్రి అనే పాత్రను కూడా చక్కగా పోషించాలి. ఈ పాత్ర నిజం కాదు, ఆత్మస్వరూపమైన నేను ఈ పాత్రను పోషిస్తున్నాను అని తెలుసుకొని నటిస్తే మోక్షం అని చెక్కిస్తాడు భగవంతుడు. మోక్షం అనే చెక్. మోక్షం అంటే ఏంటి? శాంతి, ఆత్మశాంతి, ఆనందం, సుఖం అని చెక్కిస్తాడు. చెక్ కావాలి వద్దా? ఎవరికి వద్దండి, అందరికీ కావాలండి అన్నది. కనుక ఆ శాంతి అనేది ఎలా పొందాలి అనేది మార్గం చెప్తున్నా నేను ఇంతవరకు ఈ రెండు లైన్లో మీకు, లేకపోతే ఈ లైన్ అర్థం కావచ్చు. కథం భవిష్యతి కార్యకారిణి అపి. ఈ ఆత్మ అజ్ఞానం అనేటువంటిది అనేక విధాలుగా మనల్ని మాయ చేస్తూ ఉన్నటువంటి ఈ అజ్ఞానం, నేను భర్తని, నేను తండ్రిని, నేను తల్లిని, నాకున్న బాధలన్నీ నిజమే అనేటువంటి కార్యాలు ఉన్నాయి చూసారా, ఇన్ని రకరకాల భ్రమలు, ఇవన్నీ మళ్ళీ పుడతాయా నేను ఆత్మనని తెలిసిన తర్వాత? ఆ ఉదాహరణలకు వెళ్ళాలి మీరు మళ్ళీ. ఆ పాము ఉదాహరణ, ఈ పాత్ర వేసే నాటక ఉదాహరణ, ఇవన్నీ జ్ఞాపకం ఉంటే ఈ లైన్ అర్థం వస్తుంది. మీకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు, నాకే అర్థం కాదు, అంత కష్టం అది. అందుకనే మీకు అర్థమయ్యేటట్లుగా ఇన్ని ఉదాహరణలు చెప్తేనే ఆ యొక్క లైన్ మీకు అర్థం అవుతుంది. కార్యకారిణి సా అవిద్య కథం భవిష్యతి. మళ్ళీ ఆ అజ్ఞానం తిరిగి ఎట్లా వస్తుంది? ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత శృతి ప్రమాణం వల్ల స్వామిని మళ్ళీ మర్చిపోతానేమో నేను బ్రహ్మాన్నని అని అన్నాడు. అర్థంలో చూసుకున్నాం, మనిషిని తెలిసిపోయింది మనం, మళ్ళీ మనిషిని నేను కాదని మర్చిపోతావా? అప్పుడప్పుడు నేను మర్చిపోతానండి, నేను మనిషినో కాదో అని అంటున్నారా మీరు? నేను మనిషినో కాదో అప్పుడప్పుడు మర్చిపోతుంటానండి అన్నాడు. మర్చిపోతే వాడు చీల్ పాక్స్ హాస్పిటల్లో పెట్టాలి కదా. అదేవిధంగా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ అజ్ఞానం రావడం అనేది ఉండదు అంటున్నారు రాముల వారు. హే లక్ష్మణ, ఒకసారి ఆత్మ అజ్ఞానం పోయిందనుకోండి, మళ్ళీ ఆత్మ అజ్ఞానం, ఆ అజ్ఞానం వల్ల వచ్చే మాయా కార్యాలు భ్రమలన్నీ కూడా మళ్ళీ రావు అన్నారు. ఇది ఎలా అర్థం అవుతుంది? మన పిల్లవాడికి ఒకసారి ఫిజిక్స్ జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానం పోయింది అంటాడా? చదువుకున్న జ్ఞానం అంతా పోతే ఉద్యోగం ఎవరిస్తారు? చదువుకున్న జ్ఞానం అంతా అక్కడ పరీక్ష చేస్తారు ఆఫీసులో, ప్రశ్నలు అడుగుతారు. లేదండి నేను మర్చిపోయినానండి, నాకు మళ్ళీ అజ్ఞానం వచ్చేసింది, మళ్ళీ కాలేజీకి పోతానంటాడా? అన్నాడు కదా, వాడు చదువుకున్న జ్ఞానం అంతా ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే ఆఫీసులో వాడికి ఉద్యోగం ఇస్తారు. వచ్చిన జ్ఞానం పోయిందని అంటున్నాడు మీ అబ్బాయి. అట్లాగే మీరు కూడా అన్నారు, ఒకసారి బ్రహ్మ జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ భ్రమ జ్ఞానం వస్తుందా అన్నాడు. రాదు. అర్థమైందా? ఇన్ని ఉదాహరణలు మీరు గుర్తు పెట్టుకుంటే ఈ శ్లోకం గుర్తుంటుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ 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 చదవాలి అది. సో విజ్ఞాన మాత్రాద్ అమలాద్ అద్వితీయత తస్మాత్ కనుక ఈ కారణం చేత, అంటే పోయిన అజ్ఞానం మళ్ళీ రావడం అనేటువంటిది ఉండదు. శృతి ప్రమాణం వల్ల వచ్చినటువంటి జ్ఞానం, అంటే శ్రవణం చేయడం వల్ల వినడం వల్ల వచ్చిన జ్ఞానం, ఫిజిక్స్ పుస్తకం చదవడం వల్ల వచ్చినటువంటి ఫిజిక్స్ జ్ఞానం మళ్ళీ ఫిజిక్స్ అజ్ఞానం రావడం అంటూ ఉంటుందా? ఉండదు కదా. ఫిజిక్స్ పుస్తకం చదివిన తర్వాత ఫిజిక్స్ మాస్టర్ గారి దగ్గర, టీచర్ గారు కరెక్టేనా, అంటే టీచర్ గారుగా చేసి కొంతమంది రిటైర్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది చెప్తున్నాను. వాడు నేను వాడికి పాఠం బోధించానండి, మళ్ళీ మర్చిపోయినాడు, మళ్ళీ 60 ఏళ్ళు అప్పుడు వచ్చి కూర్చుంటాడా క్లాసులో, కూర్చోడు కదా. పోయిన అజ్ఞానం ఒకసారి పోయింది అంతే, మళ్ళీ తిరిగి రాదు. కనుక తస్మాత్ విజ్ఞాన మాత్రాత్, అంటే విజ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం అని అర్థం. ఆత్మ జ్ఞానం విజ్ఞాన మాత్రాత్, అంటే జ్ఞానం వలననే ఏం తెలుసుకుంటున్నాడు? అమలాద్ అద్వితీయత, అంటే అమలం అంటే మలం కానటువంటి, మలం లేనటువంటి, అంటే శుద్ధమైనటువంటి శుద్ధ ఆత్మస్వరూపాన్ని అజ్ఞానం పోయిన తర్వాత శుద్ధ ఆత్మ శుద్ధ బ్రహ్మం. ఎటువంటి శుద్ధ బ్రహ్మం? అద్వితీయం. అంటే రెండు శుద్ధ బ్రహ్మాలు ఉండవండి. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం, చాలా మంది వినలే. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం, రాముల వారిని శుద్ధ బ్రహ్మముగా చెప్పబడింది. శుద్ధ బ్రహ్మ ఒకటే, ఇద్దరుండరు. అద్వితీయత అంటే ద్వితీయం అంటే రెండు, అద్వితీయ అంటే రెండు కానటువంటి ఒక్కటే, నాన్ డ్యువల్. అవిద్యా న పునర్భవిష్యతే, నేను బ్రహ్మాన్ని శుద్ధ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అవిద్య అజ్ఞానం మళ్ళీ భ్రమ జ్ఞానం, దుఃఖం, దిగులు, చింత, బాధలు ఇవన్నీ కూడా న పునః మళ్ళీ తిరిగి, భవిష్యతి న భవిష్యతి మళ్ళీ తిరిగి రావు అన్నాడు. దిగులు పోయిందండి, మళ్ళీ వచ్చిందండి అంటాడు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ రావు అన్నారు. అది మన జ్ఞానం వల్ల వచ్చే ఫలం ఇదన్నమాట. అర్థమైందా? ఒకసారి జ్ఞానం వచ్చిందంటే మరల అజ్ఞానం తిరిగి రాదు అని అర్థం. తర్వాత శ్లోకం 20వ శ్లోకం.
యది స్మనష్టాన పునః ప్రసూయతే, కర్తాహమస్యేతి మతిః కథం భవేత్, తస్మా స్వతంత్రాలకి మత్యపిక్షతే. స్వతంత్రాన కిమప్యపేక్షతే విద్యా విమోక్షాయ విభాతి కేవలం.
అదే విషయాన్ని ఇంకా వివరంగా చెప్తున్నారు రాముల వారు. యది అవిద్య నష్టాత్మ, అవిద్య అనేది సప్లై చేసుకోవాలి మనం బ్రాకెట్స్ లో. ఒకవేళ యది మనకు అజ్ఞానమే పోయింది అనుకోండి, అవిద్య నష్టాత్మ, నష్ట అంటే పోయింది. అవిద్య అంటే ఏం చెప్పాను, ఆత్మ అజ్ఞానం. నేను శరీరం మనస్సుని బుద్ధిని అహంకారాన్ని అనుకోవడం అజ్ఞానం, నేను ఆత్మనని మర్చిపోవడం ఆత్మ అజ్ఞానం, నేను ఆత్మని తెలుసుకోవడం ఆత్మ జ్ఞానం. అద్దంలో చూసుకోగానే మనకు ఈ శరీరమే నేననిపిస్తుంటుంది, మన అబ్బాయి మన ముందు నుంచోగానే మన తల్లి నేను తల్లిని అనేటువంటి నిజం అనుకుంటాం ఆ పాత్రని. ఆ పాత్రను నిజం అనుకోవడం వల్ల ఆ పిల్లవాడి వల్ల వచ్చే సుఖము దుఃఖం నిజం అనుకోని బాధపడుతూ ఉంటాం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడతాం. తర్వాత ఏం చేస్తాం, ఇంకా ఆగదు అందరితో, నా సుఖానికి మా అబ్బాయే కారణం, మా పండు అంటారు పిల్లల్ని, పండు అని పిలుస్తారు. ఇక్కడ చిన్నప్పుడు మరీ ముద్దుగా అయితే పండు అంటాడు, దోస పండు మామిడి పండు లాగా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ముద్దు ముద్దుగా అన్ని చెప్పిన వింటూ చేస్తూ ఉంటే పండు అంటాడు. అదే వాడు చెప్పిన మాట వినకపోతే పడవ అంటారు. అంటే సుఖం ఇచ్చినప్పుడు వాడికి కారణం మా అబ్బాయి, దుఃఖం రావడానికి వాడే కారణం. ఇది భ్రాంతి, ఇది అజ్ఞానం. అందుకని మన సుఖ దుఃఖానికి వాళ్లే కారణం అనుకోవడానికి కారణం ఏమిటి, ఈ శరీరం నేను అనుకోవడం కారణం. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం అంతా కూడా నష్ట, పోయిందనుకోండి. నేను ఆత్మస్వరూపాన్ని ఈ సుఖ దుఃఖాలనేవి ఊరికి అట్లా కనపడుతూ ఉంటూ వస్తూ పోతూ ఉంటాయి. నటన ఇదంతా కూడా, నటించేవాడికి నటనని తెలుసు, ఆ నాటకాన్ని చూసేవాడు దాన్ని నిజంగా అనుకుని తాదాత్మ్యం చెంది తుడుచుకుంటుంటాడు పళ్ళు అంటుంటాడు. నటించేవాడికి నటిస్తాడు, వాడు యాక్షన్ చేస్తాడు, కళ్ళల్లో నీళ్ళు వచ్చినగా మంచిగా చూపించి యాక్ట్ చేయంటాడు. ఈ సినిమా యాక్టర్ ఏం చేస్తుందంటే కొంచెం నటన చేసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టుగానే చెప్పించుకుంటుంది, గ్లేజర్ అనేది వేస్తారట, అది కొంచెం వేసుకొని యాక్ట్ చేస్తారు వాడు. కానీ అది చూసేవాడికో నిజం అనుకుంటాడు. జ్ఞానికి తన చేసింది నటనని తెలుసు, అజ్ఞానికి నిజం అనుకుంటాడు. అది తేడా. ఏమండి అప్పుడు అంతా మీరు చేసేది నటనేనా అంటే, నిజమే నటనే, నటన కూడా నటన అనిపించనట్లుగా నటించడమే నటనండి. అసలు డైలాగ్ వచ్చింది చూసారా ఇప్పుడు, నటన అంటే ఏమిటి, నటన నటించడం అనేది నటన కాదు, నిజంగా అనిపించేటట్లు నటించడమే నిజమైన నటన తెలుగు. అంతేగాని వేషం వేసుకున్న తర్వాత డైలాగులు తెలియలేదు, సరిగ్గా వేషం లేదు, సరిగ్గా నటించడం లేదంటే ఆ డ్రామా ఎవరు చూస్తారండి. వాళ్ళందరూ తాదాత్మ్యం కావాలి, అదే సమయంలో నేను నటిస్తున్నాను అని జ్ఞానం ఉండాలి, అప్పుడు క్లాప్ కొడతారు మీరు. అదేవిధంగా దేవుడు కూడా మీరు బాగా నటిస్తే ఆయన క్లాప్ కొడతాడు, వీడురా బాగా నటిస్తున్నాడు. ఎవరికి తెలియదు మీరు నటిస్తున్నట్లు, మీకు తెలుస్తుంది అది నటనని ఎవరికి తెలియదు, అంత సహజంగా నటిస్తారు మీరు. అదేవిధంగా జీవితం అనే నాటక రంగంలో కూడా చక్కగా నటించాలి. అంటే ఇంటికి పోయి నేను ఆత్మని బ్రహ్మని నేను చెప్పకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను శుద్ధ బ్రహ్మ అట్లాగే కూర్చోకూడదు, ఇదంతా మర్చిపోవాలి, పుస్తకం మూసేయాలి, నటించాలి. అక్కడ నటించేటప్పుడు నేను నటిస్తున్నానని జ్ఞానం ఉండాలి, అది నీకే ఉండాలి. వాళ్ళందరికీ చెప్పకూడదు, నీకు తెలుసా నేను నటిస్తున్నానని అని చెప్పకూడదు, చెప్తే అంత డ్రామా ఫీల్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది జనానికి. పిచ్చివాడు తెలియక మా స్వామిని చెప్పిందంతా నీకు చెప్తాను కూర్చో అని చెప్పి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయకూడదు. ఆడియన్స్ దగ్గరికి పోయి వాడికి మన వేషం అంతా తెలియదు. అందుకే గ్రీన్ రూమ్ లకు వెళతాం మనం, చూసారా, మేకప్ వేసేటప్పుడు తీసేటప్పుడు ఎక్కడికి పోతాం, స్టేజ్ మీదనే చేస్తాం. మేకప్ వేసుకునేటప్పుడు తీసేటప్పుడు స్టేజ్ మీదనే అన్ని చేస్తాం మనం. సీక్రెట్ గా మరి రూమ్ లో తలుపు వేసుకొని ఆ వేషం అంతా కడిగేస్తాం. వేషం వేసుకునేప్పుడు గ్రీన్ రూమ్ తలుపు వేస్తాం, ఇది అంతే. అందుకని ఇంటికి వెళ్ళి అన్ని అదే నాటక రంగం అది. ఇది ఒక గ్రీన్ రూమ్, ఇక్కడ వేషం వేసుకుంటాం, వేషం తీస్తాం, ఇది ఎవరికి తెలియకూడదు, సీక్రెట్ గా ఉండాలి. చాలా మందికి ఈ సంగతి తెలియక స్టేజ్ మీద వేషం వేసుకుంటే, స్టేజ్ మీద వేషం తీస్తే జనాలు రాళ్ళేస్తారు. అదండి, ఆ విగ్ పెట్టుకునేటప్పుడు వాడు చూడకూడదు. ఆ విగ్ పెట్టుకుని స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతాడు. మీరు కూడా అంతే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వేషం అది స్టేజ్ డ్రామా, అక్కడేం చేయకూడదు. అందుకనే అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా, జ్ఞాని అజ్ఞానుల మధ్యలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు శాస్త్రం చదవలేదు, వాళ్ళకి ఏ విషయం అర్థం కాలేదు, అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయాలన్నీ చెప్పకూడదు. వాళ్ళు చదవని వాళ్ళకి మనం ఈ విషయాలు చెప్తే అర్థం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తానో మీకు తెలుసా? కొంతమంది వేదాంతం వింటూ ఆనందిస్తూ ఆనంద డోలులైపోయి ఆనంద డోలికల్లో ఇంటికి వెళ్ళి ఈ వేదాంతం అంతా చెప్తారు. నేను చెప్పినవన్నీ చెప్పగలరా మీరు? ఇన్ని ఉదాహరణలు చెప్పగలరా వాళ్ళు? సిస్టమేటిక్ గా చెప్తారా మీరు? చెప్పరు. మీకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తుంటారు, వాళ్ళకి మూడు ఉండదు అప్పుడు. అందుకని చాలా మంది ఇండ్లలో కోపం వస్తుంది జనానికి, భర్తకి ఇష్టం ఉండదు నువ్వు వేదాంత క్లాసు పోవాకు అంటాడు ఆయన. నీకు మరి పైచ్యం ఎక్కువైపోతున్నది రాదాంత క్లాస్ వెళ్ళవాకు అంట. వాళ్ళకి ఎట్లా అర్థం అవుతుంది పాపం, ఎప్పుడో ఒకసారి నాలుగు మాటలు చెబితే. అందుకని చాలా మంది హస్బెండ్స్ కి భార్యలు వేదాంతం క్లాసుకి రావడం ఇష్టం ఉండదు, చాలా మంది భార్యలకు భర్త వేదాంతానికి క్లాస్ రావడం ఇష్టం ఉండదు. వీళ్ళు ఇంటికి పోయి ఊరికే ఉండరు, ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడటం ఏమిటంటే వేషాన్ని స్టేజ్ మీద వేసుకున్నట్టే. అందుకని వేదాంతం అందరి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాట్లాడకూడదు. నాకు వచ్చిన ఆనందం, ఈ తృప్తి, ఇవన్నీ మా వారికి కూడా రావాలి. మీ వారికి రావాలంటే మీ వారు వచ్చి క్లాసులో కూర్చోవాలి, అంతేగాని వారికి ఊరికి వస్తుందా ఏమిటి అట్లా? మా భార్యకి రావాలి, మా పిల్లలకి రావాలి అని అంటే రాదండి. అలాంటి ప్రయత్నాలన్నీ చేయకండి, చేసి మీ మనశ్శాంతి పోతుంది, నా మనశ్శాంతి పోతుంది, వాళ్ళకి అసలే పోయింది ఎప్పుడు. అట్లా అభాస పాలైపోతాం మనం. అందుకే నాటకం వేసేటప్పుడు గ్రీన్ రూమ్ లోనే వేషం వేసుకోవాలి, వేషం తీయాలి. మనం వేషం వేసుకున్నప్పుడు ఆ మేకప్ ఎలా చేసుకున్నాం, ఎలా చూస్తున్నాం ఏమి తెలియకూడదు ఎవరికి. అర్థమైందా? ఈ యొక్క ఆత్మ జ్ఞానం వచ్చిన వ్యక్తి తన పాత్రను పోషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఉంటుంది, మన వాళ్ళకి కూడా జ్ఞానం రావాలి పాపం, వాళ్ళు కూడా వినాలి. మా వారికి ఎప్పుడు అర్థం అవుతుందో అనుకుంటున్నాం, ఎప్పుడు అర్థం అవుతుంది, ఎప్పుడు అయినప్పుడు అవుతుంది. అంతేకాని మనం అందరికి జ్ఞానాన్ని ఇవ్వలేం. అర్థమైందా? వచ్చి విని బాగా అర్థం చేసుకుంటేనే వస్తుంది. కానీ మన భర్త అయినంత మాత్రాన, మన పిల్లలైనంత మాత్రాన, మనం అనుకున్నంత మాత్రాన వస్తుందండి. అంతేకాదు, మనం ఆనందంగా ప్రశాంతంగా ఉంటే వాడు దిగులు పడుతూ ఉంటాడు, చూస్తూ ఉండాలి అంతే, తప్పదు. అర్థమైందా? మనం ఆనందంగా నిశ్చలంగా ఉంటాం శాస్త్రం చదవడం వల్ల. మనతోటి ఉన్న మన పక్క వ్యక్తే, మన ఇంట్లో వ్యక్తే, మన కుటుంబ వ్యక్తే దిగులు పడుతూ ఉంటాడు అజ్ఞానంలో. ఏమీ చేయలేరు, చూస్తూ ఉండాల్సిందే, తప్పదు, భరించాలని. అది మహాకష్టం, అది కొంచెం కష్టమే, అయినా భరించి తీరాలి. వాళ్ళు చదవాలి, వాళ్ళు వినాలి, వింటే పోతుంది. అర్థమైందా? అందుకని మనం శాస్త్రం చదివేటప్పుడు ఈ బాధలన్నీ వస్తూ ఉంటాయి. నాకు తెలుసు ఆ సంగతి. ఆత్మజ్ఞానం, ఈ చదువు, మోక్షం మీ కొరకే. వాళ్ళకి కావాలంటే వాళ్ళు రావాలి, చదవాలి, అంతేగాని ఊరికే ముందు మీ సంగతి చూసుకోండి. వాళ్ళకి తర్వాత వస్తుంది. వాళ్ళ కోసం మీరు ప్రార్థన మాత్రమే చేయగలరు, కానీ దిగులు పడకూడదు. అర్థమైందా? లోకం కోసం వీళ్ళందరికీ ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుందో. లోకం సంగతి నీకెందుకు? నువ్వు జ్ఞానాన్ని పొంది నువ్వు ఆత్మతృప్తితో ఆనందంగా ఉండు మొదట, మిగతా వాళ్ళ గురించి బాధపడవాలి. అర్థమైందా? అది ఎది స్మ నష్ట న పునః ప్రసూయతే. ప్రసూయతే అంటే పుట్టడం, తిరిగి మళ్ళీ జనించడం. పునః తిరిగి, న ప్రసూయతే మళ్ళీ తిరిగి పుట్టదు అజ్ఞానం. కర్తాహం అస్య ఇతి మతి కథం భవేత్. అస్య కర్మణ కర్త, నేను ఈ భార్య అనేటటువంటి ఈ యొక్క కర్తవ్యాన్ని నేను పోషిస్తూ ఉన్నాను, కర్తృత్వాన్ని. జ్ఞానం వచ్చిన తర్వాత, ఆత్మనని తెలిసిన తర్వాత నేను భార్యని కూతుర్ని అనే పాత్రని పోషించేటప్పుడు దానిలో తాదాత్మ్యం ఉండదు నాకు. నా పని నేను చేస్తూ ఉంటానే కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా అందులో ఒకటైపోయి దిగులు పడి చింతలతో బాధపడను. అది ఇక్కడ చెప్పేది. అహం కర్త అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి బుద్ధి మళ్ళీ వస్తుందా? మతిహి కథం భవేత్, ఎలా వస్తుంది? రాదు అన్నాడు. మన అబ్బాయి ఫిజిక్స్ ఎగ్జామ్ జ్ఞానం వచ్చినంత వచ్చిన తర్వాత మళ్ళీ అజ్ఞానం వచ్చిందమ్మా నాకంటే, మరి నీకు ఇంత ఫీజు కట్టి చదివించిన తర్వాత ఏమిటి ఇట్లా చెప్తే గానీ మనకు అర్థం కాదు. 6 నెలలు వెళ్ళాడు క్లాసుకి, చదివాడు, ఎంత ఫీజు అండి ఇప్పుడు ట్యూషన్లకి కాలేజీలకి, ఇంత చదివిన తర్వాత అమ్మ నిన్నటి వరకు బాగుందమ్మా మర్చిపోయినానమ్మా రాంగ్ అని అని అంటాడా? మళ్ళీ ఫీజు కట్టమంటే ఇప్పో కట్టను అంటాం మనం. అదే విధంగా ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత ఒకసారి నేను మనోబుద్ధి చిత్త అహంకార న అహం, నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధి కాదు, ఇదంతా కూడా ఒక పాత్ర తాత్కాలికంగా పోషిస్తున్నానే కాని నిజం కాదని తెలిసిన తర్వాత మళ్ళీ అది నిజమనే భ్రాంతి వస్తుందా బుద్ధిలో? మతి కథం భవేత్, ఈ ఆలోచన ఎలా వస్తుంది? నోషన్ అంటారు. మతి అంటే ఏమిటి ఇక్కడ? నోషన్, ఆ భావన, ఆ నోషన్ అనేది మళ్ళీ వస్తుందా అన్నారు. వచ్చిందంటే ఓష్ అనే అది అన్నారు. నోషన్ లో నుంచి ఎన్ని తీసేయండి, ఓషన్. ఆ నోషన్ గనక వచ్చిందంటే మళ్ళీ సంసారం ఓషన్ అన్నారు. ఎందుకంటే అటువంటి భావన మళ్ళీ రాదు అని అర్థం. అందుకని వచ్చిన జ్ఞానం పోతుందని దిగులు పడకండి. అర్థమైందే? వచ్చిన జ్ఞానం మన పిల్లలు కూడా ఎట్లా ఉంటున్నదో అదే విధంగా మనకు కూడా ఉంటుంది. చేసిన ప్రయత్నం పోదు. తస్మాత్ కనుక విద్య స్వతంత్ర, విద్య అంటే జ్ఞానం, ఆత్మ జ్ఞానం, విద్య అంటే ఆత్మ జ్ఞానం, స్వతంత్ర, స్వతంత్రంగా ఉంటుంది, దేని మీద ఆధారపడకుండా. నా కిమపి అపేక్షతే, అది దేన్ని మరి కోరుకోదు. 3వ లైన్లో 20వ శ్లోకం విద్య ఆత్మ విద్య. తస్మాత్ ఈ కారణంగా, ఏ కారణం చేత? ఒకసారి ఆత్మ జ్ఞానం నశిస్తే మరలా నేను చేస్తున్నాను, నేను ఇది నాది ఇది అనే భావన ఎలాగైతే రాదో నిజంగా, అది ఊరికే నటనగానే చేస్తాడు గాని ఈ ఒక్క వార్త కూడా మీరు ఇంట్లో చెప్పకూడదు. చెప్పారంటే మీకు అన్నం పెట్టరు, భర్తలు అయితే అన్నం పెట్టరు, భార్యను అయితే డబ్బులు ఇవ్వరు వాళ్ళు ఇంట్లో ఖర్చులకి. జాగ్రత్త, ఒక్క వార్త కూడా పొరపాటున కూడా ఇళ్ళల్లో ఎవరికి చెప్పకండి. నటన అని అన్నామంటే ఎవరండి చూస్తారు మనల్ని? వాళ్ళు వాళ్ళు టికెట్ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారు వాళ్ళు. మీరు యాక్చువల్ గా నటించాలి అది. ఓకే. తస్మాత్ విద్యా స్వతంత్ర, జ్ఞానం అనేటువంటిది స్వతంత్రంగానే దేని మీద ఆధారపడకుండానే ఉంటుంది. మన పిల్లలు వాళ్ళు చదువుకున్న జ్ఞానం ఎలాగైతే ఉంటున్నదో పోకుండా. ఎందుకు పిల్లలు పిల్లలు అంటున్నామంటే మనం చదువుకుని ఎన్ని రోజులు అయింది కదా కాలేజీలకు పోయి, ఇప్పుడు మన పిల్లలే కదా చదువుతున్నారు, వాళ్ళు చదివిన జ్ఞానం పోవడం లేదు కదా, అట్లాగే ఉంటున్నది కదా, స్వతంత్రంగా ఉన్నదా లేదా? మళ్ళీ దాని ఏదైనా దేని మీద ఆధారపడి ఉన్నదా అది? వాళ్ళు ఎన్నిసార్లు నిద్రపోయి లేచినా కూడా ఫిజిక్స్ జ్ఞానం ఉన్నదా లేదా? ఆటలు ఆడతాడు, పాటలు పాడతాడు, డాన్స్ చేస్తాడు, అన్ని చేస్తాడు, స్వతంత్రంగా ఆ మనసులో వచ్చిన జ్ఞానం ఉన్నదా లేదా ఆ సబ్జెక్టు గురించి? అదే విధంగా మళ్ళీ దేనిని ఆశించదు అది? కిమపి నా అపేక్షతే, అది మరి దేనిని ఆశించదు. ఫిజిక్స్ టీచర్ గారు, ఎప్పుడో నేను చదువుకున్నాను ఫిజిక్స్ జ్ఞానం వచ్చింది టీచర్ గారు, ఆయన కూడా ముసలాయన అయిపోయినాడు, నాకే 50 ఏళ్ళు వచ్చినాయి, మా టీచర్ గారికి 20 ఏళ్ళు వచ్చినాయి, నాకు వచ్చిన జ్ఞానం పోయింది అంటామా ఏమిటి? అన్నం కదా. స్వతంత్రంగా జ్ఞానం ఉన్నదా లేదా? లేదు లేదు, మా ఫిజిక్స్ టీచర్ గారు పక్కన ఉంటేనే నాకు ఆ జ్ఞానం ఉంటుంది అంటున్నామా? అన్నం కదా. ఫిజిక్స్ టీచర్ గారు ఎక్కడో ఉంటారు, ఏ దేశంలోనో ఉంటారు, ఆయన జ్ఞానం ఉన్నదా లేదా స్వతంత్రంగా? ఆత్మ జ్ఞానం కూడా అంతే. రామగీత పుస్తకం మూసేశాం, గురువు గారు చెప్పడం క్లాస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాం. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 5 రోజులు 6 రోజులు నా జ్ఞానం పోయిందండి స్వామిని, మళ్ళీ పుస్తకం కావాలి, మళ్ళీ గురువు గారు కావాలని చెప్పి అడుగుతాం. వచ్చిన జ్ఞానం పోదు కదా, పోదని చెప్పి అనుకుంటున్నా. అదే చెప్తున్నారు ఇక్కడ, విద్య స్వతంత్ర కిమపి నా అపేక్షతే, మళ్ళీ అది దేనిని ఆశించదు, నా అపేక్షతే. దేనికి? విమోక్షాయ, మోక్షం కొరకు మళ్ళీ అది దేన్ని ఆశించదు. ఒకసారి జ్ఞానం వస్తే, ఇప్పుడు మీ అందరికి 4+4 అనే అంటే ఎంతండి? 4+4 ఎవరికైనా 9 అని 10 అని వచ్చిందా? జ్ఞానం రాలేదు కదా. అది ఎప్పుడు చదువుకున్నారండి మీరు? ఈ మధ్య కాదు కదా, కొన్ని దశాబ్దాలు అయింది కదా. దశాబ్దాల క్రిందట వచ్చినటువంటి జ్ఞానం. ఇప్పుడు ఆ మ్యాథ్స్ టీచర్ గారు కూడా లేరు ఇక్కడ, ఆ మ్యాథ్స్ నోట్ బుక్ లేదు. ఆ జ్ఞానం ఉన్నదా లేదా? అంటే ఆ లెక్కల అజ్ఞానం నుంచి మోక్షాన్ని పొందారా లేదా? లెక్కల అజ్ఞానాన్ని నుంచి నేను బయటపడ్డానా లేదా? మళ్ళీ ఆ అజ్ఞానం వస్తుందా మీకు? రాదు కదా. జ్ఞానం వచ్చింది, దశాబ్దాల కిందటి జ్ఞానమైనా ఉన్నదా లేదా? ఇది అంతే. విమోక్షాయ పునః న అజ్ఞానం న భవిష్యతి, స్వతంత్రంగానే ఉంటుంది. కేవలా విభాతి అంటే అంటే తాను స్వతంత్రంగా ఎప్పుడు మనకి అవైలబిలిటీగా ఉంటుంది. కేవలా విభాతి అంటే ఏమిటి? మనకి అవైలబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు నేను 4+4 అనగానే స్వామిని కొంచెం ఆలోచించుకొని చెప్తాను ఉండండి అని అంటారా? అన్నారా? లేకపోతే వచ్చే వారం చెప్తాను ఏంటి అంటారా? ఇప్పుడు అవైలబిలిటీగా ఉందా లేదా ఆ జ్ఞానం? 4+4 8 అనేది ఉన్నదా లేదా? ఉండబట్టే కదా టక్కని చెప్పారు అందరు 8 8 8 అని. నేను అడగక ముందే 4+4 అన్నా. నేనేమన్నా అడిగాను, మీరు చెప్పండి ఎంత అని కూడా అడగల. 4+4 అనగానే మీరేమన్నారు? నేను చెప్పమన్నాను కదా, నేను చెప్పమన్నానండి మిమ్మల్ని. అనకపోయినా కూడా ఆ నాలెడ్జ్ ఏం చేస్తుంది చూసారా? అది ఆగదు. 4+4 8 అన్నాం. అది ఎక్కడో దశాబ్దాల కిందట ఉన్న జ్ఞానం చక్కని బయటకు వచ్చేసింది. మాస్టర్ గారు లేదు, లెక్కల పుస్తకం లేదు, ఈ లోపల ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఎన్ని కథలు, ఎన్ని డ్రామాలు, ఎన్ని వ్యవహారాలు అయిపోయినాయి, ఎంతమంది కళ్యాణం, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు పుట్టినా కూడా 4+4 తప్ప కేవలా విభాతి. ఆత్మ జ్ఞానం కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్నేళ్ళైనా కూడా ఎక్కడికి పోదు, వచ్చినది అలాగే ఉంటుంది. అందుకని ఒకసారి మన దిగులు చింత పోయినాయంటే జ్ఞానం వల్ల, ఆత్మ జ్ఞానం వల్ల మళ్ళీ తిరిగి రావడం ఉండదు. అర్థమైందా? అంటే దిగులు తిరిగి రానటువంటి జ్ఞానం మనకు వస్తుంది. అందుకని భయం లేదు, ఒకసారి మళ్ళీ దిగులు వస్తుందో ఏమో, మళ్ళీ బాధలు వస్తాయేమో అనేటటువంటి బాధ లేదు. కేవలా విభాతి అన్నాడు. 4+4 గుర్తు పెట్టుకోండి. ఏమండి ఉదాహరణలన్నీ బాగా గుర్తున్నాయండి, అసలు దేనికి చెప్పాను? ఉదాహరణలు దేనికి చెప్పాను? అసలు విషయం గుర్తున్నది జనానికి ఒక్కొక్కసారి, అది మరీ కష్టం. 4+4 బాగా గుర్తుంది. స్వామి ఎందుకు చెప్పారు 4+4? సచిత్ ఆత్మ అహం మాండుక్య, నేను ఉనికిని ఎరుకను, ఈ శరీరం తాత్కాలికమైనటువంటి ఈ శరీరంలో ఉన్నాను, ఇది శరీరం వచ్చేది పోయేదే. బల్బులు వస్తూ ఉంటాయి పోతుంటాయి, ఎలక్ట్రిసిటీ పోదు కదా. బల్బు ఉంటే ఎలక్ట్రిసిటీ అందులో ప్రకాశిస్తుంది, బల్బు లేదనుకోండి ఎలక్ట్రిసిటీ ప్రకాశించదు. ఫ్యాన్ లేకపోతే ఎలక్ట్రిసిటీ తిరగదు. ఈ శరీరం బల్బు కూడా అంతే, వస్తే ఏం పోతే ఏంటి? మనం ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మస్వరూపాన్ని. ఎలక్ట్రిసిటీ ముఖ్యమా, బల్బు ముఖ్యమా? ఎలక్ట్రిసిటీ ముఖ్యం. ఎలక్ట్రిసిటీ ముఖ్యం అని చెప్పారు అక్కడ, ఇప్పుడు ఇక్కడ ఎవరు ముఖ్యం? ఇక్కడ బల్బు ముఖ్యం, ఇక్కడ ఆత్మే ముఖ్యం. శరీరం బల్బు లాంటిది, బుడగ లాంటిది, నీటి బుడగ లాంటిది అంట. నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? నీటి బుడగ పగిలిపోతే ఏడుస్తాం కూర్చొని. ఆ బుడగ వచ్చేటప్పుడే పోతుంది 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 తెలుస్తుందా లేదా? బుడగ వచ్చినప్పుడు శాశ్వతంగా ఉందని అనుకుంటాం. ఆ బుడగ ఎంత అందంగా ఉంటుందండి, బుడగ చూసారా? ఆ బుడగలు రంగులు రంగులు కనపడతాయి. నీటి బుడగలో ఎన్ని రంగులు కనపడితే చూసారా, పచ్చదనం, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, అన్ని రంగులు కనపడతాయి. తాత్కాలికమైన బుడగ అది, అందంగా కనపడుతుంది, అది అనిత్యమని తెలుసు మనకు. కానీ ఆ యొక్క తాత్కాలికమైనటువంటి సమయంలో దాని అందాన్ని ఆనందిస్తామా లేదా? అయ్యో పగిలిపోతుంది, బుడగ పగిలిపోతుంది అంటామా? ఈ శరీరం కూడా అంతే బుడగ లాంటిది. ఇది కూడా చక్కగా అందంగా ఆనందంగా కనపడుతూ ఉంటుంది, ఎప్పటికైనా పోవచ్చు. బుడగ పోవాకే పోవాకే అంటే ఉంటుంది, అది అజ్ఞానమే కదా. ఏ బుడగ పోతుందిరా అన్న, శరీరం కూడా అంతే. బుడగ పోయినా కూడా ఎవరుంటారు? బుడగ స్వరూపం ఏమిటండి? నీరు. నీరు ఉంటుందా ఉండదా? అందుకని బుడగ పోయిన తర్వాత బుడగని ఎట్లా ఏ విధంగా ఆనందించాలి మనం? నీటిగా ఆనందించాలి. అదే విధంగా శరీరం అనే బుడగ పోయిన తర్వాత కూడా నేను ఆత్మస్వరూపాన్ని అని, అందులో మళ్ళీ రంగులు రంగులు కనపడవు, మామూలుగా ఉంటుంది. ఆహా, నీలాంటి వాళ్ళందరూ వింటూ ఉంటే ఎలా వస్తుంది చూడండి వేదాంతం. సరే, తర్వాత శ్లోకం. నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందిస్తున్నారని అనుకుంటాను.
సాతైత్తిరీయ శ్రుతిరాహ సాదరం. న్యాసం ప్రశస్తాఖిల కర్మణాః స్ఫుటం. ఏతావదిత్యాః చ వాజినం శృతిః. జ్ఞానం విమోక్షాయ న కథం సదా కాద్. జ్ఞానం విమోక్షాయ న కర్మ సాధనం.
విమోక్షాయ జ్ఞానం సాధనం న కర్మ. న మోక్షాన్ని పొందడానికి జ్ఞానమే సాధనం గాని కర్మ సాధనం కాదు. అర్థమైందే? ఎవరు చెప్పారు? రాముల వారు చెప్తున్నారు. అయ్యే లక్ష్మణ, ఇవన్నీ నా వాక్యాలని చెప్పి అనుకోవాకు, ఏదో మా అన్నయ్య చెప్తున్నాళ్లే ఇట్లా అని చెప్పి అనుకోవాకు. ఇవన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడినయి, తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. వాజీనం అంటే మా బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది అని శాస్త్ర ప్రమాణాన్ని చెప్తున్నారు. సా అంటే ఈ ఆత్మవిద్య, ఈ ఆత్మవిద్య అనేటువంటిది చక్కగా చెప్పబడింది. ఇక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులు, తైత్తిరీయ శృతి హి సాదరం ఆహ. మన సాదర ఆహ్వానం అంటుంటారు చూసారా, ఆహ్వానించడంలో కూడా సాదరంగా ఆహ్వానించడం అంటే మరీ గౌరవంగా ఆహ్వానించడం అన్నమాట. ఉపనిషత్తు కూడా చాలా ఆదరంతో చెప్తున్నది. తైత్తిరీయ ఉపనిషత్తులో మనం చదివినవి శిక్షావల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి, నారాయణవల్లి అని చెప్పి ఇంకొక వల్లి ఉన్నది, నాలుగో వల్లి. మహానారాయణ ఉపనిషత్తు చాలా పెద్దది. 10వ అధ్యాయంలో 10వ మంత్రంలో చెప్పబడింది, న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. ఆ త్యాగం అనే పదం ఇక్కడ న్యాసం అని ఉపయోగించబడింది. ఆ మంత్రం మొత్తం చెప్పకుండా రాముల వారు ఆ మంత్రంలో ఉన్న అర్థాన్ని మాత్రం తీసుకున్నారు. త్యాగేనైకే న కర్మణ, ఎన్ని కర్మలు చేసినా కూడా, న ధనేన, ఎంత ధనం ఉన్నా కూడా, న ప్రజయ, ఎంతమంది పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా కూడా. న కర్మణ న ప్రజయ న ధనేన, మరి ఎలా వస్తుంది అమృతత్వం, ఆత్మజ్ఞానం, ఆనందం? త్యాగేనైకే, ఇవన్నీ వదిలిపెడితేనే, వీటి మీద అభిమానం వదిలిపెడితేనే, వాటి వల్ల నీకు శాంతి ఆనందం వస్తుందని చెప్పి అనుకోవాకు. ఆ వాటన్నిటి మీద అభిమానం వదిలిపెట్టాలి. వాటి వల్ల నేను శాంతి వస్తుందని చెప్పి అనుకోకుండా ఉండడమే త్యాగం. అంటే వాటిని శారీరకంగా వదిలిపెట్టమని కాదు, మన పిల్లల వల్ల నాకు ఆత్మశాంతి వస్తుంది, నాకు ఆనందం వస్తుందని చెప్పి అనుకోవడం భ్రమ. ధనం ఉంటే, డిపాజిట్లు ఉంటే, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే, 4 ఇళ్ళుంటే ఆనందం వస్తుంది అనుకోవడం భ్రమ. న ధనేన న కర్మణ, ఎన్ని కర్మలు చేసినా కూడా, మా ఇంట్లో వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటే నాకు ఆనందం వస్తుంది అనుకుంటావు, నీ సేవలన్నీ అయిన తర్వాత నీ 40 ఏళ్ళు అయిన తర్వాత నీకు తెలుస్తుంది నువ్వు ఎవరికి అవసరం లేదని నీకు తెలుస్తుంది. నేను ఆ రోజు నీకు అంత చేశాను ఇంత చేశాను, మీ అందరి వల్ల నాకు సుఖం వస్తుందని చేశాను అని చెప్పి అనుకొని చేస్తావు. అప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి రెక్కలు రాగానే వదిలిపెట్టి నిన్ను వెళ్ళిపోతారు. నువ్వు చేసినవన్నీ ఎవరు చూడరు అక్కడ. ఎన్ని కర్మలు చేసినా కూడా నీకు సుఖం ఆనందం ఉండదు. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన, ఇవన్నిటి మీద అభిమానం నువ్వు వదిలిపెట్టిన రోజే నీకు ఆనందం. వాటిట్లో ఉండు, అంతేగాని వాటి మీద అభిమానం పెంచుకోవాకు. పడవ నీళ్ళల్లో ఉండొచ్చు, నీళ్లు పడవలోకి రాకూడదు. అర్థమైందా? పడవ నీళ్ళల్లో ఉండొచ్చు కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. అదే విధంగా మనం సంసారంలో ఉండొచ్చు కాని సంసారం మనలోకి రాకూడదు. మనం ఇంట్లో ఉండొచ్చు కాని ఇల్లు మనలో ఉండకూడదు. అంటే ఏమిటి, ఇంటి గురించే ఆలోచించకూడదు ఎప్పుడు. ఏడైపోయింది స్వామిని, ఇంకా క్లాస్ వదిలిపెట్టేది ఎదురు చూస్తుంటారు వదిలిపెడతాం. త్యాగేనేకే అమృతత్వ మానసు అన్నారు. ఆనందం మోక్షం అనేది త్యాగం వల్లనే వస్తుంది గాని అభిమానం వల్ల రాదు. కనుక అభిమానం పెంచుకోవాకండి దేని మీద. నీ కర్తవ్యాన్ని చేయండి కాని పిల్లలు నావాడు నాది అని చెప్పి అభిమానాన్ని పెంచుకోవద్దు. భగవంత్ స్వరూపం భగవంతుడి పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడి స్వరూపాలే గాని నీకు సంబంధం కాదు. అది నాది అనుకుంటే బాధ, అది భగవంతుడిని అనుకున్నావు అనుకోండి బాధ లేదు. త్యాగే నైకే ఇంట్లోకి వెళ్ళి చెప్పకండి మళ్ళీ అమృతత్వమానశు. ఇది సన్యాసి వచ్చేటప్పుడు ఈ మంత్రం చదువుతాం, తర్వాత చూస్తాం. ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.